सोमज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणि प्रचारिणे निर्विशेषा शून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद प्रियद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। ఈరోజు మనం మూడు భాగంలో మహాభారతంలోని కొన్ని సందేహాత్మక జన్మల గురించి చర్చించుకుందాం, వారి యొక్క పుట్టుకల గురించి. చాలామందికి ప్రశ్నలుంటాయి, వ్యాస మహర్షి యొక్క జన్మ, విచిత్ర వీర్య చిత్రాంగద వారి యొక్క చావటం కారణంగా పాండు ధృతరాష్ట్ర పాండవుల యొక్క జన్మ, వీరి యొక్క జన్మలకు సంబంధించిన ప్రశ్నల గురించి మనం చర్చించుకుందాం ఈరోజు. ఇక్కడ వ్యాస మహర్షి ఆయన యొక్క జన్మ మొట్టమొదటిగా. ఈయన పరాశర్మని యొక్క కొడుకు. అయితే ఆయనకు సంబంధించిన చాలా వివాదాలు ఉన్నాయి, వ్యాస మహర్షి జన్మ మీద, పాండవుల జన్మ మీద. పరాశరముని ఒకసారి గంగా నది దాటేటప్పుడు అక్కడ మత్స్యగంధ అనే ఒక అమ్మాయి ఆమె పడవ నడుపుతుంటుంది. తన యొక్క తండ్రి యొక్క సేవ ఏంటి అంటే అక్కడున్న సాధువుల్ని ఫ్రీగా గంగా నది దాటించడం. పరాశరముని వెళ్తూ మత్స్యగంధ తోట అంటారు, ఈ సమయంలో నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, మన ఇద్దరి మధ్య పుట్టే కొడుకు చాలా గొప్పగా ఉంటారు. మత్స్యగంధ అంటుంది, నాకు అటువంటి స్వతంత్రత లేదు, నేను నా తండ్రి మీద ఆధారపడి ఉన్నాను. ఒకసారి మీ ద్వారా నాకు పిల్లవాడు పుడితే నా జీవితం నాశనం అయిపోతుంది, నన్ను సమాజం వెళ్ళవేస్తుంది అని. పరాశరముడు అంటారు, నీ ద్వారా ఇప్పుడు నాకు పిల్లవాడు పుడితే ఆయన స్వయంగా భగవంతుడు పుడతారు. రెండోది, నీ యొక్క ఆమె మత్స్యగంధ, ఎందుకంటే ఆమె యొక్క శరీరం నుంచి చాలా దుర్గంధం వచ్చేది, అందుకు ఆమె పేరు మత్స్యగంధ అని పెడతారు. నీ యొక్క దుర్గంధం పోతుంది, నీ యొక్క శరీరం నుంచి ఎంతో సుగంధం వస్తుంది, మూడో వరం నీకేమిస్తాను అంటే నువ్వు కన్యగానే ఉంటావు అని. ఇప్పుడు ఇటువంటి వరం ఇస్తున్నారు అంటే ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదని మొట్టమొదటి విషయం అర్థం చేసుకోవాలి. మనం ఇది సాధారణమైన విధంగా చూస్తే మనకి దాంట్లో ఎటువంటి, అది కొంచెం నీచంగా అనిపిస్తుంది, కానీ దాంట్లో దైవత్వం చూస్తే, ఇప్పుడు ఆయన అటువంటి వరం ఇవ్వగలుగుతున్నారు, నీకు కొడుకునిస్తాను, నీకు గంధ, నీ దుర్గంధం పోతుంది, నువ్వు కన్యగానే ఉంటావు అంటే ఆయనకు అటువంటి శక్తి ఉంది అని అర్థం. మనం శాస్త్రాన్ని ఒకే పార్ట్గా చదవకూడదు, మొత్తం దాన్ని ఎంటైర్గా చదువుకోవాలి. దాన్ని మొత్తం చదివితే అప్పుడు దాని విలువ అర్థమవుతుంది. ఆ ఒక్క విషయాన్ని తీసుకుంటే అది మనకి దాంట్లో వివాదమే కనిపిస్తుంది. పరాశరముని వెంటనే ఒక గోడలా తయారు చేశారు మబ్బులతోటి. దాని తర్వాత వారి యొక్క సంబంధం ద్వారా వ్యాస మహర్షి పుడతారు. వెంటనే వ్యాస మహర్షి పెద్దగా అయిపోతారు, పరాశరముని తన దారిని తాను వెళ్ళిపోతారు. వ్యాస మహర్షి అప్పుడు మత్స్యగంధకి పేరు సత్యవతి అని వస్తుంది. సత్యవతికి ప్రణామం చేసి, తల్లి నువ్వు ఎప్పుడు అవసరం ఉంటే పిలువు, నేను వస్తాను అని ఆయన వెళ్ళిపోతారు. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి తన తండ్రికి చెప్తుంది ఏమైందో. ఇప్పుడు తన తండ్రి విని 5000 సంవత్సరాల క్రితం ఎంత మనం నియమాలు కట్టిగా పాటిస్తే అంత హింసాత్మకంగా ఉంటారు, అంత కఠినంగా ఉంటారు జనాలు. ఎందుకంటే నియమాలు కరెక్ట్గా పాటిస్తారు కాబట్టి అంత కఠినంగా ఉంటారు. కానీ వాళ్ళ తండ్రి 5000 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఘటన జరిగిన ఆ సమయంలో సత్యవతి ఇది సాధారణమైంది కాదు, ఇది దివ్యమైన విషయం అని అర్థం చేసుకొని తన కూతుర్ని ఆయన స్వీకరిస్తారు. అయితే ఇక్కడ మనం జన్మకాలు చూడాల్సింది. వ్యాస మహర్షి ఇలా అక్రమంగా పుట్టారు అని లేకుంటే ఏదన్న విషయం అనొచ్చు, కానీ ఎవరైతే అటువంటి జన్మ లభిస్తుందో, వర్ణశంకర కారకై అర్జునకు కూడా ఈ యొక్క సందేహం లభిస్తుంది. కృష్ణ ఇంతమందిని చంపేస్తున్నా మనం, స్త్రీలకు ఎటువంటి రక్షణ ఉండదు, వారికి రక్షణ లేకపోవటం కారణంగా వాళ్ళకి వచ్చే సంతానం అక్రమంగా ఉంటారు, వారిని వర్ణశంకర అంటారు. ఎందుకంటే అటువంటి చేతనతో వాళ్ళు పుట్టడం వల్ల వాళ్ళు చేసే కార్యాలు కూడా అట్లాగే హింసాత్మకంగా సమాజాన్ని నాశనం చేసేటట్టుగా ఉంటాయి, వాటన్నిటికీ నేను కారణమవుతాను కదా కృష్ణ అంటారు అర్జున. ఇది అర్జున యొక్క ప్రశ్న. అంటే ఏంటి, ఎప్పుడైతే ఏ చేతనతోటి మనం ఆ యొక్క కార్యాన్ని చేస్తామో వచ్చే ప్రొడక్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఈ విషయాన్ని చాలా ధర్మంలో శాస్త్రంలో మంచిగా చెప్పబడింది. మనం ఏదైనా కార్యం చేస్తున్నాము అంటే మన యొక్క చేతన ఆ యొక్క కార్య ప్రభావం మీద ఉంటుంది. అయితే ఇక్కడ వ్యాస మహర్షి ఈ విధంగా పుట్టారు అని చాలామంది అంటారు. వాళ్ళు ఏమంటారంటే మన భారతదేశంలో ఈ యొక్క చెడు సంస్కారాలు ఉన్నాయని, అంటే క్యాస్ట్ సిస్టమ్ అని లేకుంటే మతాలు, ఎస్పెషల్లీ ఈ యొక్క వర్ణాలు ఆశ్రమాలు ఇవన్నీ విభేదాలు ఉన్నాయని. అయితే ఇక్కడ వ్యాస మహర్షి ఆ విధంగా పుట్టిన ఆయన యొక్క జన్మ గురించి ఎవరో పట్టించుకోరు, ఆయన జీవితాన్ని చూస్తున్నారు వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. భారతదేశం మనకి ప్రగతి కాలేదు అంటే కారణం ఏమంటారంటే వారు ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్. కానీ వ్యాస మహర్షి ఈ విధంగా పుట్టిన ఆయన యొక్క జీవితం చరిత్ర చూస్తే దాని యొక్క ప్రభావం తెలుస్తుంది. కృష్ణ అంటున్నారు అందుకే భగవద్గీతలో, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః, జన్మకర్మ విభాగశః అనట్లేదు. అంటే పుట్టుక జన్మతో, వారి యొక్క వర్ణాలు జన్మతో కాదు నాయన, వారి యొక్క గుణాలతోటి. ఇక్కడ ఎవరైతే సరైన చేతనతో పుట్టలేదో వారు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. వ్యాస మహర్షి తన బాధ్యత కదా అలా పుట్టిన, పరాశివుని భగవంతుడు ప్రార్థిస్తారు, భగవంతుడితో ప్రార్థిస్తారు, భగవంతుడా మీ యొక్క అవతారం ఈ పృథ్వీకి వచ్చి మీరు వేదాలన్నీ రాయాలని. అయితే అందుకు ఎవరికి ఏం పెద్దగా ప్రాబ్లం లేదు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ మహాభారతంలో వ్యాస మహర్షి తన జన్మ గురించి రాసింది ఎవరు, వ్యాస మహర్షి. ఇప్పుడు తన జన్మలో ఏదన్నా లోపం ఉంటే, తన జన్మ అంత మంచిగా సరైనది కాదు అనుకుంటే వ్యాస మహర్షి ఎందుకు రాస్తారు? ఎవరన్నా తన గురించి రాసుకుంటే ఆయన ఆటోబయోగ్రఫీ మంచిగా రాసుకుంటారు, ఎందుకు చెడు విషయాలు రాస్తారు? అన్నీ మంచిగానే, వేరే ఎవరైనా రాస్తే అలా రాయొచ్చు, ఇది రాసింది ఎవరు, వ్యాస మహర్షి, ఇది తప్పయింటి ఎందుకు రాసేవారు? ఎవరైనా తన వీక్నెస్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు, దాన్ని చూపించడానికి ప్రయత్నించరు. ఇక్కడ మనకు ఒక చైనీస్ డిక్టేటర్ ఉండేవారు, మౌన్. ఆయనకి ఎప్పుడూ మెడికల్ టెస్ట్ చేయడానికి డాక్టర్ వచ్చేవారు. మొత్తం అంతా రిపోర్ట్ అన్నీ తయారు చేసి ఆయన టేబుల్ మీద పెట్టాక ఆ డాక్టర్ ఇంటికి వెళ్ళేవారు కాదు, ఆయన చంపేసేవారు. ప్రతిసారి ఆయనకి టెస్ట్ జరిగినప్పుడు కొత్త డాక్టర్ వచ్చేవారు, మళ్ళీ ఇంటికి వెళ్ళేవారు కదా ఆయన. ఎందుకు? ఈ డిక్టేటర్ భయం ఏంటంటే నా యొక్క వీక్నెస్ ఎవరికి తెలియకూడదు అని. ఇలాగా ఎవరు తన వీక్నెస్ని చెప్పుకోరు. ఇప్పుడు వ్యాస మహర్షి రాస్తున్నారు, దాంట్లో తప్పు ఉంటే ఎందుకు రాస్తారు ఆయన? తన అరే నేను ఇంత నీచంగా జన్మించాను చూడండి అని ఎవరు చెప్పుకోరు అట్లా. అంటే దాంట్లో ఒక దైవత్వం ఉంది, ఒక డివినిటీ ఉంది. అందుకే మనం ఒక సాధారణమైన విషయంగా చూస్తే పరాశరముని సత్యవతికి చాలా ఆకర్షితులైపోయి ఆయన కామాంధుడై భోగించడానికి ప్రయత్నించారు ఈ విధంగా చూడొచ్చు. కానీ దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? వ్యాస మహర్షి. ఇప్పుడు ఆ యాక్టివిటీ తప్పై ఉంటే, ఆ కార్యం తప్పై ఉంటే అటువంటి గొప్ప వ్యక్తి ఎలా వస్తారు దాని నుంచి? వ్యాస మహర్షి యొక్క కంట్రిబ్యూషన్ చూడొచ్చు, ఆయన ఏ విధంగా మనకి సహాయపడుతున్నారో చూడాలి ఫస్ట్. వ్యాస మహర్షి జీవితాన్ని చూస్తే ఆయన యొక్క జన్మని ప్రశ్నించాం మనం, ఆయన రాసిన పుస్తకాలు. ఇప్పుడు మనం ఏదైతే భాషలు మాట్లాడుతున్నామో అవన్నీ ఎక్కడి నుంచి మనకి బెనిఫిట్ వస్తుంది అంటే వ్యాస మహర్షి నుంచే, ఆయన రాసిన వేదాల నుంచే మన ఈ భాషలన్నీ దాన్ని క్రియేట్ చేసుకున్నాం. మనం ఆయుర్వేద అయినా, ఆస్ట్రాలజీ అయినా, శాస్త్రాలైనా, ఏ తత్వజ్ఞానమైనా, ఏ లా బుక్స్ అయినా కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వ్యాస మహర్షి నుంచే. మన జీవితంలో మనం చాలా వ్యాస మహర్షి మీద ఆధారపడి ఉన్నాం, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన ఇచ్చిన సిస్టమ్స్, స్టాండర్డ్స్ ఇప్పుడు కూడా మన భారతదేశంలో పాటిస్తాం. దురదృష్టవశాత్తు వ్యాస మహర్షికి ఎటువంటి మెమోరియల్ ఏం లేదు, ఆయన ఖ్యాతి ఇవ్వరు. అఫ్కోర్స్ సభ మీద కూర్చోబెట్టినప్పుడు వ్యాసపీఠ మీదకి రండి అంటారు, జ్ఞానపీఠ అవార్డులు వస్తాయి చాలామందికి. వాళ్ళకి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వ్యాస మహర్షి రాసిన పుస్తకాల నుంచే. మనకి పురాణాలైనా, ఇతిహాసాలైనా, మహాభారతమైనా, భాగవతమైనా, ఈ కథలైనా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే దాని నుంచి సినిమాలు సీరియల్ తీస్తారు, కానీ వ్యాస మహర్షికి ఎవరు క్రెడిట్ ఇవ్వరు. మన జీవితంలో ఏమన్నా మనం బెనిఫిట్ పొందుతున్నాము వీటి నుంచి అంటే ఆ క్రెడిట్ అంతా వ్యాస మహర్షిదే. ఇప్పుడు ఆయనలో లోటు ఉంటే మొత్తం ఋషుల ముందులు ఆయన ఎందుకు చూస్ చేసుకుంటారు ఈ యొక్క కార్యాన్ని చేయించడానికి? వ్యాస మహర్షి యొక్క జీవితం చూస్తే మొత్తం ఆయన అంకితం చేశారు సమాజానికి ఉపయోగపడటానికి. అటువంటి భావనతో ఆయన రావటం ఉండటం కారణం ఏంటి అంటే ఆయన దివ్యమైన జన్మ కాబట్టి. అది సాధారణమైన జన్మ అయి ఉంటే అటువంటి గొప్ప పొజిషన్ ఎందుకు వస్తుంది ఆయనకి? ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఆయన జన్మ కూడా సాధారణమైన వ్యక్తిలా అవ్వలేదు ఆయనకి, కానీ ఆయన జన్మను ఎవరు ప్రశ్నించరు. ఎందుకు? ఆయన యొక్క జీవితం సమాజానికి అంకితం చేశారు కాబట్టి. ఒక డెడికేషన్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది ఆయన జీవితంలో. అందుకే ఆయన జీవితాన్ని చూశాక జన్మను ఎవరు ప్రశ్నించరు. మనకి జన్మ కాదు ఇంపార్టెంట్, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నాను అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళు సరిగ్గా మంచిగా జీవించరో, వారు తప్పులు చేస్తున్నారంటే అప్పుడు జన్మను ప్రశ్నిస్తారు. ఓ, వీడు ఈ విధంగా పుట్టాడు కాబట్టి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారని. లేకుంటే ఆ జన్మను ఎవరు ప్రశ్నించకూడదు. మనం చూడాల్సింది ఏంటంటే వారు చేసిన కంట్రిబ్యూషన్ని చూడాలి, వారు ఎలా ఉపయోగపడుతున్నారు. ఋషులు మునులు వ్యాస మహర్షిని సెలెక్ట్ చేశారు ఈ యొక్క కార్యాన్ని చేయించడానికి అంటే అది ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలో ఆలోచించాలి. స్వయంగా భగవంతుడే అది, ఆయన అవతారం ద్వారా భగవంతుడు వ్యాస మహర్షి రూపంలో అవతరించి ఆయన రాశారు ఇవన్నీ. భగవంతుడు రావటం చాలా ఇంపార్టెంట్, ఎలా వచ్చారనేది ఇంపార్టెంట్ కదా. అఫ్కోర్స్ ఎలా వచ్చారనేది ఇంపార్టెంటే, దానికన్నా ఇంపార్టెంట్ భగవంతుడు రావటం ఇంపార్టెంట్. ఆయన స్తంభం నుంచి వస్తారు నరసింహస్వామి రూపంలో, బ్రహ్మ యొక్క ముక్కు నుంచి వస్తారు వరాహ రూపంలో. ఆయన ఇలాగా ఏ మత్స్యావతార రూపంలో ఏ అవతారంలో ఏ విధంగా వచ్చినా భగవంతుడు రావటం ఇంపార్టెంట్. ఎందుకంటే జన్మ కర్మ చెమే దివ్యం, అవి దివ్యమైనవని అర్థం చేసుకోవాలి. మనం ఓన్లీ హ్యూమన్లీ చూసామనుకోండి, ఒక హ్యూమన్ ఆస్పెక్ట్ సాధారణ దృష్టికోణంతో చూస్తే మనం శాస్త్రాలని అవి ఒక మండెన్గా మారిపోతాయి, అవేవో సాధారణ విషయంలాగే ఉంటాయి. కానీ దానిలో దివ్యత్వాన్ని చూస్తే దాని నుంచి మనకి ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది. శాస్త్రాలు సామాన్యమైనవి కావు. ఓకే, సామాన్యమే కాదు ఒట్టి దివ్యమైనవి అనుకుంటే దాని నుంచి ఎటువంటి విషయాలు కూడా మనం నేర్చుకోలేము. సో దాంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒక సామాన్యమైనవి, దివ్యమైనవి. ఈ రెండింటిని ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు దాని నుంచి మనకి ఏదైనా బెనిఫిట్ ఉంటుంది. వ్యాస మహర్షి పరాశరమని యొక్క ఇంటరాక్షన్, ఆయన ఇప్పుడు సత్యవతి పట్ల ఆసక్తి చెందారు అనుకుంటే ఒకసారితో అది అవ్వదు, మళ్ళీ మళ్ళీ కలవాలనుకుంటారు. ఎందుకంటే అది చాలా రజోగుణంతో కూడినది. ఇక్కడ పరాశరమని ఆయన సత్యవతితో కలిసి ఆయన మళ్ళీ ఎప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు ఆయన ఆ యొక్క సమయానికి. ఎందుకంటే ఆయన చూశారు అన్ని గ్రహాలు నక్షత్రాలు అన్నీ కలిసి ఉన్నాయి, ఈ సమయానికి ఎవరైనా జన్మిస్తే స్వయంగా భగవంతుడు జన్మిస్తారు అని. పరాశరముని ఆ యొక్క ఉద్దేశంతో ఉన్నారు, ఆ కార్యం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. సత్యవతి కూడా ఎటువంటి కంప్లైంట్ చేయలేదు, తండ్రి కొడుకులు నన్ను ఇలా చెత్తలో పడేసి వెళ్ళిపోయారు అని. ఆమె పోలీస్ కంప్లైంట్ కోర్టుకు వెళ్ళలేదు. ఎందుకు? ఆమె కూడా అర్థమైంది, వ్యాస మహర్షి పుట్టిన వెంటనే వెళ్ళిపోయారు, సత్యవతి వచ్చింది, ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. మనం భగవంతుడి యొక్క జన్మని ఆ విధంగా చూడాలి. ఇప్పుడు జైలు నుంచి బయటికి ఒక దొంగ వస్తాడు, అక్కడున్న సూపరింటెండెంట్ కూడా వస్తారు, పోలీస్ ఆఫీసర్ కూడా, ఇద్దరు జైలు నుంచి వచ్చారు బయటకు వస్తున్నారు. కానీ అక్కడున్న సూపరింటెండెంట్ దానివల్ల కలుషితం కారు, ఓ జైలు నుంచి వస్తున్నారంటే ఈయన కూడా ఏదన్నా పనులు చేశారండి. అదేవిధంగా భగవంతుడి యొక్క జన్మ కూడా ఆయన అవతరిస్తే దాంట్లో దివ్యత్వమే ఉంటుంది, కానీ ఆయన ఎటువంటి కలుషితం ఉండదు దాంట్లో. అందుకే వ్యాస మహర్షి ఆయన యొక్క గొప్పతనం, ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఇది మనం ధర్మభూమి అంటాం, ఈ ధర్మాలని ఎవరు రాశారు? ధర్మాలన్నీ రాసిన వ్యాస మహర్షి. అది చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకు. ఈవెన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి, ఆయనకి డాక్టరేట్ అవార్డు వస్తుంది. అయితే ఈ గీతాంజలి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉపనిషత్తుల నుంచి రాశారు ఆయన. ఉపనిషత్తులు, వేదాలు, చాలామంది ఇవన్నీ చదువుతూ ఉంటారు, విష్ణు సహస్రనామాలు చదువుతుంటారు, పూజలు చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ ఆ మంత్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనేది అర్థం చేసుకోవాలి. వ్యాస మహర్షి నుంచి అయినా ఆయన చాలా దివ్యమైన జన్మ, అది సాధారణమైనది కాదు అని. సో ఆయన జన్మని ప్రశ్నించకండి, ఆయన జీవితాన్ని చూడండి. దాని నుంచి మనకి ఆయన జన్మ సాధారణమైందా అసాధారణమైందా అని అర్థమవుతుంది. ఈ విధంగా ఇది మొదటి విషయం. దాని తర్వాత భీష్మాచార్యులు, భీష్మ ఆయన సత్యవతి శాంతర్ యొక్క శాంతన్ మహారాజు యొక్క పెళ్లి చేయిస్తారు. కొడుకే శాంతన్ మహారాజు యొక్క కొడుకు భీష్మ. అయితే సత్యవతి పెళ్ళి అయ్యాక ఆమెకి ఇద్దరు పిల్లలు పుడతారు, చిత్రాంగద విచిత్ర వీర్య. ముందు చిత్రాంగద విచిత్ర వీర్య చనిపోతారు, చిత్రాంగద చనిపోతారు, తర్వాత విచిత్ర వీర్య యాక్సిడెంట్ అయి చనిపోతారు. ఆమెకి ఆయనకి ఇద్దరు భార్యలు అంబాలిక అంబిక. వీళ్ళిద్దరూ అయితే ఆయన చనిపోయాక వీళ్ళిద్దరు విధవల్లాగా ఉంటారు, వారికి పిల్లలు. అయితే ఇక్కడ మనం ధృతరాష్ట్ర పాండ్య యొక్క జన్మ గురించి చర్చించుకోవాలి. ఇది ఇప్పుడు సత్యవతి తల్లి భీష్మాచార్యులు అంటుంది, ఓకే ఇప్పుడు వీళ్ళు చనిపోయారు కదా, ఎవరు పిల్లలు లేరు, వంశాన్ని నిలబెట్టడానికి నువ్వు రాజ్యసింహాసనం మీద కూర్చొని నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు కను అని. భీష్మాచార్యులు అంటారు, చంద్రుడు చల్లదనం ఇవ్వటం మానేస్తారు, సూర్యుడు వెలుగు మానేస్తారేమో కానీ నేను మాత్రం నా ప్రతిజ్ఞని మార్చుకోను అని. భీష్మ తన ప్రతిజ్ఞ మీద గట్టిగా ఉంటారు. కానీ భీష్మాచార్య చెప్తారు, సరే ఈ పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి నువ్వు ఒక గొప్ప వ్యక్తిని పిలిచి నీ కోడల ద్వారా నువ్వు వారితో సంధానం కలిగించు అని. ఇప్పుడు ఈ సజెషన్ ఎవరు ఇస్తున్నారు? భీష్మాచార్యులు ఇస్తున్నారు. ఆయన మొత్తం శాస్త్రాలన్నీ ఆయనకి తెలుసు. అయితే సత్యవతి అంటుంది, హా అది మంచి విషయం చెప్పావు, నాకు ఒక కొడుకు ఉన్నాడు వ్యాస, ఆయన్ని పిలుస్తాను అని. అప్పుడు వ్యాస మహర్షిని పిలుస్తుంది. ఇప్పుడు సత్యవతి ఆమె చాలా గొప్ప స్త్రీ, భీష్మాచార్యులు కూడా చాలా గొప్పవారు. మహాజనంలో 12 మహాజనంలో భీష్మాచార్య పేరు కూడా ఉంటుంది. ఇప్పుడు సజెషన్ ఇచ్చింది ఎవరు? భీష్మాచార్యులు. అక్కడ ఎవరు, ఎవరిని పిలిచింది ఆమె? వ్యాస మహర్షిని పిలిచింది. వ్యాస మహర్షి ఎవరు? అన్ని వేదాలు రాసిన ఆయన, అన్ని శాస్త్రాలు తెలిసిన వ్యక్తి. ఆయనమే మనం పాటిస్తూ ఉంటాం. అన్ని శాస్త్రాలు రాశారంటే ఆయనకి శాస్త్రం తెలుసు. ఆయన వచ్చాక సత్యవతి అంటుంది, ఇదిగో నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నువ్వు నన్ను కాపాడను. ఇక్కడ దీన్ని ఆపద్ధర్మ అంటారు. ఆపద్ధర్మ అంటే ఆ యొక్క సిచ్యువేషన్లో ఏం డిసిషన్ తీసుకోవాలని. అన్ని సమయాల్లో ఇలా కాదు. ఇదేంటంటే ఇది చాలా రేర్ కేసెస్. లైక్ అప్పుడప్పుడు మనం ఈ కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి గుప్తచరుడు కింద పనిచేస్తున్నారు, స్పై కింద ఒక దేశానికి. ఆయన ఇంకో దేశానికి వెళ్ళారు, అక్కడ మొత్తం అంతా విషయాలన్నీ సేకరించి ఆయన తన దేశానికి పంపించారు. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈయన ఒక గుప్తచరుడు అని తెలిసింది, స్పై అని. ఇప్పుడు ఆయన పట్టుకోబోతున్నారు. అప్పుడు ఆయన దేశానికి ఫోన్ చేస్తున్నారు, ఓకే నేను కొంతసేపట్లో నన్ను వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు నన్ను టార్చర్ చేస్తారు, టార్చర్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంటుంది. సో నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఆత్మహత్య చేసుకోవాలా లేకుంటే వారికి సరెండర్ అయిపోయి మన దేశం గురించి చెప్పాలి. ఇప్పుడు ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అది ఆత్మహత్య అంటామా లేకుంటే ఆయన సాక్రిఫైస్ చేశారంటామా? సో దీన్ని ఏమనాలి, ఆయన దేశం గురించి సాక్రిఫైస్ చేశారనాలా, ఆత్మహత్య చేసుకున్నారనాలా? సో ఇది ఈ సిచ్యువేషన్ ఇలా వస్తుంది. ఇంకో సిచ్యువేషన్లో ఏంటంటే ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారు. ఈ 3 పిల్లల్లో తర్వాత మళ్ళీ ఆమెకి ఇంకో పిల్లవాడు పుట్టబోతున్నారు. అప్పుడు ఆపరేషన్ జరుగుతుంది, డాక్టర్స్ ఆప్షన్ ఇచ్చారు, పిల్లవాడైనా బతుకుతారు, తల్లి అయినా బతుకుతుంది. సో ఎవరిని బతికించాలి? ఒకళ్ళే ఛాన్స్. ఇప్పుడు తల్లి సరే నా పిల్లవాడిని బతికించండి అంటే ఆమె సూసైడ్ చేసుకున్నట్టు, అదే పిల్లవాడిని చంపేస్తే ఆమెకి 3 పిల్లల్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది కానీ పిల్లవాడు చనిపోతున్నారు. సో ఇది సూసైడా లేకుంటే అది మర్డరా? ఎవరు నిర్ణయించాలి దీన్ని? ఇంకొక కేసు, ఇప్పుడు ఐపీఎల్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక వ్యక్తి బౌలింగ్ చేస్తే ఆయన గట్టిగా ఒక బాల్ని కొట్టారు, అది 2 ముక్కలైంది. ఒక ముక్క వెళ్ళి బౌండరీ అవతల వెళ్ళింది, ఇంకో ముక్క ఒక వ్యక్తి క్యాచ్ చేశారు. ఇప్పుడు అది అవుటా సిక్సా? సో ఎవరు డిసైడ్ చేయాలి? సో ఇప్పుడు అది అవుట్ అంటే ఆయన పార్షాలిటీ చూపిస్తున్నారు ఎవరికి? బౌలర్స్కి. అదే అది సిక్సరు అంటే అది బ్యాట్స్మెన్కి పార్షాలిటీ చూపించినట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? దీన్ని ఆపద్ధర్మ అంటారు. ఆపద్ధర్మలో ఉన్నప్పుడు ఏ యాక్టివిటీ ఎలా చేయాలన్నది మనకి శాస్త్రం చెప్తుంది. ఈ యొక్క మనుసంహిత ఇట్లాంటి శాస్త్రాల్లో మనకి, మనుసంహిత అంటే చాలామంది రిజిడ్ రూల్స్, చాలా కులాలు మతాల గురించి, చాలా బ్రాహ్మణుల గురించి గొప్పతనం ఉంది, ఇతన్ని ఖండించారు అవి ఇవి అని చెప్తారు. నేను దాంట్లో మంచి విషయాలు కూడా ఉన్నాయి, ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. అది ఇక్కడ మనం వ్యాస మహర్షి యొక్క గొప్పతనాన్ని విన్నాం. ఆయన సాధారణ వ్యక్తి అయి ఉంటే ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు చేసే కార్యం ఎవరు చేస్తున్నారు అంటే వ్యాస మహర్షి చేస్తున్నారు. ఆయన కదా గొప్ప వ్యక్తి. పరాశర ముని మొత్తం విష్ణు పురాణాన్ని ఆయన రచిస్తారు. ఆయన అంత గొప్ప వ్యక్తి. అట్లాంటి గొప్ప వ్యక్తులు చేసిన కార్యాన్ని మనం ప్రశ్నించకూడదు. వారిని ప్రశ్నించడం ఫస్ట్ మనం చూసుకోవాలి. ఓకే, నేనే ఏం కంట్రిబ్యూట్ చేశాను సొసైటీకి నేను వారిని ప్రశ్నించడానికి? మనకు ఒక విలువ ఉండాలి కదా. మనం ఏదో గొప్ప కంట్రిబ్యూట్ చేసి సొసైటీకి చాలా బెనిఫిట్ చేసి ఎంతోమందికి ఉపయోగపడి అప్పుడు ఇతరులని ఏదైనా అంటానికి మనకి యోగ్యత ఉంటుంది. మనకి పర్సనల్గా ఒక క్యారెక్టర్ అంటూ ఉండి అదే లేకుండా మనమే తప్పు చేస్తూ మనమే ఇంద్రియ భోగంలో ఉండి సరైన జ్ఞానమే లేకుండా ఇతరుల్ని ప్రశ్నించే యోగ్యత ఎలా ఉంటుంది? మనకి శాస్త్రం తెలిసినప్పుడు అది రైట్ రాంగ్ అని చెప్పొచ్చు. మనకి తెలియకుండా ఇది రైట్ రాంగ్ అని ఎలా చెప్తాం? ఫస్ట్ చదవాలి, శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి, అమలు పరుచుకోవాలి, మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి, అప్పుడు మనం ప్రశ్నించగలుగుతాం. ఇక్కడ వ్యాస మహర్షి యొక్క గొప్పతనాన్ని మనం దాన్ని ఎట్టు పాయింట్ చేయలేం, ఎందుకంటే మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి. వ్యాసమహర్షి మనం మాట్లాడుతున్నాం, ఈ భాషలు వచ్చాయి అంటే సంస్కృతం నుంచి, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వ్యాస మహర్షి నుంచి వచ్చింది. మనం మాట్లాడుతున్నాం అంటే అది కంట్రిబ్యూషన్ ఎవరికి వెళ్తుంది? వ్యాస మహర్షికి వెళ్తుంది. అంత ఉపయోగపడుతుంది మన జీవితంలో. ఆయన ఎలా మనం కించపరచగలుగుతాం? ఇప్పుడు పాండవుల యొక్క జన్మ. అయితే ఇక్కడ వ్యాస మహర్షి ఆయన అంటారు, సరే వాళ్ళ తల్లి యొక్క మాటను పాటించడానికి ఆయన అంటారు, నేను చాలా శక్తివంతుణ్ణి, వారిని ఒక సంవత్సరం పాటు తపస్సు చేయమను, దాని తర్వాత నేను వస్తాను. అయితే ఇక్కడ ఎవరైతే సత్యవతి ఉంటుంది, ఎమర్జెన్సీ, అంతసేపు అంత టైం లేదు, ఎందుకంటే ఎవరు రాజ్యాన్ని పాలించడానికి ఎవరు లేరు అని. సో వ్యాసం అంటారు, సరే. సో ఇక్కడ మన్ను సమితిలో చెప్పబడింది, ఇఫ్ ఎవరైతే రాయల్ అంటే రాజ్య వంశానికి చెందినవారు, సో ఆ వంశానికి చెందిన నుంచి ఎవరైతే పిల్లవాడు పుడతారో అటువంటి శక్తి సామర్థ్యాలతో, అటువంటి సంస్కారాలతోటి. సో దీని గురించి మనం వివరంగా నెక్స్ట్ సెషన్లో చర్చించుకుందాం. ఎందుకు తర్వాత పాండవుల యొక్క జన్మ, పాండు ధృతరాష్ట్ర యొక్క జన్మ గురించి, దాంట్లో దివ్యత్వాన్ని లేకుంటే ఎమర్జెన్సీలో జరిగిన విషయం ఎందుకు జరిగింది అని. ఎమర్జెన్సీ ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు అయితే ఉంటుంది, కానీ ఆ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి, అది కలియుగంలో అప్లికేబుల్లా కాదా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని తీసుకొని చాలామంది మేము చేస్తే తప్పేంటి అంటారు. సో ఆ విషయాన్ని కూడా చర్చించుకుందాం, పాండవుల యొక్క జన్మ గురించి కూడా. అప్పుడు మనకి ఒక విషయం క్లియర్గా ఉంటుంది. హరే కృష్ణ.